ఫైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ డాక్టర్ సుందరాజ్ పెరుమాళ్. ఈరోజు మన ఆరోగ్యవాణి కార్యక్రమంలోని మన దినచర్య ఎట్లా ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటామో ఈ విషయంలో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఆయుర్వేదం అనే ఒక గొప్ప భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రము, మన మనిషి ఎలా ఉంటే, ఎలా జీవన విధానాన్ని కొనసాగిస్తే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు అనేది ఎంతో అద్భుతంగా చెప్పినటువంటి శాస్త్రం అది ఆయుర్వేదము. ఆయు అంటే లైఫ్, వేదం అంటే సైన్స్. మన లైఫ్ని ఎలా డీల్ చేయాలో, లీడ్ చేయాలో చెప్పేటువంటి సైన్స్. మన శరీరం అనేది మనకు ఒక చక్కటి పనిముట్టు అనుకుంటే, ఆ పనిముట్టుని ఎట్లా వాడుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుందో చెప్పేటువంటి యూజర్ మాన్యువల్ లాంటిది ఆయుర్వేదము. ఏ ఆయుర్వేద గ్రంథాన్ని తీసుకున్నా కూడా సగం కన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి చాలా విపులంగా విస్తారంగా వివరించి చెప్పబడి ఉంటాయన్నమాట. సో అందులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వస్థ వృత్తము అనేది, అంటే స్వస్థ వృత్తం అంటే స్వస్థుల యొక్క స్వాస్థ్యాన్ని, అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలో చెప్పేటువంటి విధి విధానాలు. అందులో స్వస్థవృత్తంలో దినచర్య, ఋతుచర్య, సద్వృత్తం అని మూడు భాగాలు ఉంటాయి. దినచర్య అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా మనం ఏం చేయాలి. ఋతుచర్య అంటే ఏ ఋతువులో మనం ఏం చేయాలి. అలాగే సద్వృత్తం అంటే మనము మన వ్యవహార శైలి ఎట్లా ఉండాలి, ఇతరులతో మన వ్యవహారం ఎట్లా ఉండాలి, మన మాటలు ఎట్లా ఉండాలి, మన అలవాట్లు ఎట్లా ఉండాలి, ఇతరులు అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పేటువంటి చక్కటి శాస్త్ర సద్వృత్తం అనేది కూడా ఉన్నది. ఈ మూడు, దినచర్య, ఋతుచర్య, సద్వృత్తం, మూడు కలిపి స్వస్థ వృత్తం అంటారు. అందులో దినచర్య, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దినచర్య అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దగ్గర నుండి రాత్రి తొందరగా పడుకునేదాకా మనం ఏ విధంగా ఆరోగ్య సూత్రాలని ఉపయోగించి మన జీవన శైలిని తీర్చిదిద్దుకోగలుగుతామో, అలా తీర్చిదిద్దుకుంటే మనకి ఎంతటి ఉపయోగం ఉంటుందో చెప్పేటువంటి చక్కటి శాస్త్రం ఇది. ఇందులో మొట్టమొదట దినచర్య మనకు మొదలయ్యేది దున్నే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడంతో మొదలవుతుంది. సూర్యోదయానికన్నా ముందు ఆ ఎర్లీ మార్నింగ్ టైం అనేది చాలా ప్రశాంతమైనటువంటి చక్కటి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. అండ్ ఆ వాతావరణం యొక్క ప్రభావం మన శరీరం పైన, మన మనసు పైన ఎంతో చక్కటి విధంగా పాజిటివ్ ప్రభావం ఉంటుంది. అండ్ ఈ పొద్దున్న ప్రాతకాల చర్య అనేది ఏదైతే ఉన్నదో అది మన అన్ని యాక్టివిటీస్, మన శరీరాన్ని కంట్రోల్ చేయడానికి, శరీరాన్ని చక్కగా ఉంచు మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ని కన్సిస్టెంట్గా అండ్ సరైన పద్ధతిలో చేసుకోవడానికి మనం పెట్టేటువంటి ఒక కన్సిస్టెంట్ కాన్షియస్ ఎఫర్ట్ అన్నమాట. మనం మన పూర్తి అవగాహనతో మనము చేయాల్సిన ప్రయత్నం అన్నమాట. ఎప్పుడన్నా లేట్గా పడుకుంటే అప్పుడు మనకి పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందు లేచే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ బలవంతంగా లేచినా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల మనం దినచర్య చక్కగా మొదలెట్టాలి, పొద్దున్నే నిద్ర లేవాలి అంటే ముందు తొందరగా నిద్రపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ సరైన సమయం నిద్ర లేవడానికి, దానికి మన భారతీయ సంస్కృతిలో అందరికీ తెలిసినది, ఇప్పటి జనరేషన్కి పెద్దగా అలవాటు లేనిది, అది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి కన్నా ముందు 96 నిమిషాల నుండి 48 నిమిషాల మధ్యలో ఉండే ముహూర్తం. ఇప్పుడు మనం రోజుని గంటల్లో కొలుస్తున్నాము, ఇదివరకు రోజుని ముహూర్తాల్లో కొలిచేవారు. రోజుకి 30 ముహూర్తాలు ఉండేవి. 24 గంటల్ని మనం 30 ముహూర్తాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ముహూర్తంలో సుమారు 48 నిమిషాలు ఉంటాయన్నమాట. సో నిన్న ఉదయం సూర్యోదయం నుండి ఇవాళ సూర్యోదయం దాకా ఒక రోజు మనకి, అర్ధరాత్రి 12 నుండి మళ్ళీ అర్ధరాత్రి 12 వరకు ఒక రోజు, అది మన ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానం ప్రకారము. కానీ ఉదయం సూర్యోదయం, ఈరోజు ఉదయం సూర్యోదయం నుండి రేపు ఉదయం సూర్యోదయం వరకు ఒక రోజు అన్నమాట. సో ఈ రోజులో 29వ ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఉంటాయి కదా, లాస్ట్ ముహూర్తం కన్నా ముందు ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారనమాట. అంటే సుమారుగా 6 సూర్యోదయం అయింది అనుకుందాం, అప్పుడు లాస్ట్ ముహూర్తం 5:13 to 6 వరకు, దానికన్నా ముందు ముహూర్తం అంటే 29 ముహూర్తం ఉదయం 4:24 to 5:12 వరకు అనమాట. సో ఇది అంచనాగా చెప్పాను, 6 సూర్యోదయం అయితే. కాకపోతే మీరుండే ప్రదేశంలో సూర్యోదయం ఎప్పుడవుతుంది అనేది గూగుల్లో జస్ట్ టైప్ చేసినా కూడా సన్ రైజ్ ఎప్పుడవుతుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడనేది డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, దాని తర్వాత లేస్తే ఏమవుతుంది అని మీరు అడగవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామునే నిద్ర లేవడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయని, అండ్ ఆ నిద్ర లేవడం అనేది శరీరం పైన మనసు పైన ఎంతో చక్కటి ప్రభావం చూపిస్తుందని, అండ్ అలా లేచి చక్కటి దినచర్యని మొదలెట్టే వాళ్ళలో వాళ్ళ శరీరము మనసుని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే శక్తి వస్తుందని చెప్తారు. అయితే దానికన్నా ముందు అంటే ఇది ఊరికనే చెప్పడం కాదు, ఎన్నో శాస్త్ర పరిశోధనలు జరిగాయి, సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ఎన్నో పబ్లిష్ అయినాయి, ఎన్నో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దీనిపైన మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి నేను విపులంగా చెప్పే ముందు, అసలు పొద్దున్న లేవగానే మనం ఏం చేయాలి, లేచి ఏం చేయాలి అంత పొద్దున్నే అని చాలామంది అంటారు. లేచి ఏం చేయాలి అంటే మన శరీరముతో మనము ఒక చక్కటి కమ్యూనికేషన్ని స్టార్ట్ చేయాలి అంటారు ఆయుర్వేదంలో. పొద్దున్న లేచిన వెంటనే చక్కగా లేచి కంఫర్టబుల్గా కూర్చుని మన శరీరంతో మనం మాట్లాడాలంట. మన శరీరంతో మనం మాట్లాడమండి, మన శరీరం అంటే మనమే కదా అని అనుకోవచ్చు. మన శరీరం వేరు, మనం వేరు, నేను నా శరీరం రెండూ కలిస్తే మానవుడు. మానవుడు అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంకి అతీతమైనది ఇంకొకటి ఏదో ఉన్నది, దాన్ని నాలో ఉన్నది అది ఏంటి, నేను అనుకుంటే ఆ నేను నా శరీరం. నేను నా శరీరం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి, శరీరంలో ఏం జరుగుతుందో అది స్పష్టంగా చెప్పే అవకాశము శరీరానికి ఉన్నది, కానీ వినే తెలుసుకునే అవగాహన నాకున్నదా, నేను నా శరీరం చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నానా అని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు ప్రయత్నించాలి, శరీరంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇది పొద్దున్న లేవడమే, లేవడంతో శరీరంతో మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది ఇది ఒక చక్కటి కళ. శరీరం యొక్క భాషని అర్థం చేసుకోవడం అనేది చక్కటి కళ, అన్నిటిని శరీరంలో జరిగే ప్రతి ఒక్క క్రియని అర్థం చేసుకోవడం, తీసుకున్న ఆహారం సరిగ్గా అరుగుతుందా, శరీరంలో ఉండే అన్ని రకాల అవయవాలలో పనులు సక్రమంగా జరుగుతున్నాయా, వాటిపైన అనవసరంగా ఏమైనా స్ట్రెస్ పడుతోందా, నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా, నిద్ర సరిగా పడుతుందా, చక్కటి కలలు వస్తున్నాయా, ఆ నిద్ర వలన చక్కటి రిలాక్సేషన్ వచ్చి నేను ఉత్తేజంతో నిద్ర లేవగలుగుతున్నానా, ఇవన్నీ కూడా నేను గమనిస్తే శరీరం చెప్తుంది. సో పొద్దున్న లేచిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుంది అనేది గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అలా గమనించాలంటే పొద్దున్న లేవాలి. లేవాలి అంటే మన పూర్తి రోజు మొత్తం దినచర్య సక్రమంగా ఉంటేనే అలా లేవగలుగుతాం. పొద్దున్నే లేవడం ఎందుకు అని మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మధ్యకాలంలో సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూస్తున్నటువంటి యువకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరో పెద్దవాళ్ళు నిద్రలేస్తున్నారే తప్ప రాత్రి అంతా సెల్ ఫోన్లోనో ల్యాప్టాప్లోనో టీవీలోనూ టైం గడిపి ఎప్పుడో ఉదయం 8, 9, 10, 12, 1 గంట కూడా నిద్రలేసేవాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. సో ఈ సమయం అనేది ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అనే సమయంలో మన శరీరం, మన మనసు, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాటి చక్కటి అంటే ఉత్తమ స్థితిలో ఉంటాయన్నమాట. అండ్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చేసే మొదలెట్టే ప్రతకాల చర్యని ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉండే సమయం. అండ్ ఆ సమయంలో లేస్తే శరీరంలో ఉన్నటువంటి అన్ని చెడు పదార్థాలు సులువుగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సో మోషన్ ఫ్రీగా అవ్వడానికి, శరీరంలో అన్ని రకాల టాక్సిన్స్ బయటికి పోవడానికి చక్కటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో లేచే వాళ్ళకి శరీరం చాలా ఈజీగా బాడీలోంచి చెడుని బయటికి పంపించుకునే అవకాశం ఉంటుంది శరీరానికి. అండ్ ఈ సమయం అనేది మనము చాలామంది విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి లేదంటే మనసుని మెదడుని ఉపయోగించి చక్కటి పనులు చేయడానికి, చక్కటి ఏకాగ్రతతో చేయాల్సిన పనులకి చాలా అద్భుతమైన సమయం, కేవలం విద్యార్థులకే కాదు ఎవరికైనా సరే. మనం మానసిక శక్తిని పెంపొందింపు చేసుకోవడానికి చేయగలిగినటువంటి మెంటల్ ఎక్సర్సైజెస్, ప్రాక్టీసెస్, వాటన్నిటికి కూడా ఉదయం అనేది చాలా చక్కటి సమయం. అలాగే మన రోజు మొత్తాన్ని ప్లాన్ చేసుకోవడానికి అండ్ మనకున్నటువంటి శక్తియుక్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి కూడా ఆ ఉదయ సమయం అనేది చాలా మంచిది. అండ్ ఉదయాన్నే లేచినప్పుడు ఆ సూర్యకాంతి మన కంటిలో పడగానే మన బయలాజికల్ క్లాక్ ఏదైతే శరీరంలో ఉంటుందో, ఒక సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉంటుందో, అది స్టార్ట్ అవుతుంది తొందరగా. ఇది ఈ సూర్యరశ్మి మన కంటిలో పడడం అనేది దానికి ఒక క్యూ అంటారు అన్నమాట. అది పడగానే మన శరీరంలో ఉండేటువంటి అన్ని సైకిల్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలా పడకపోతే, ఎప్పుడో మనం 9:00 to 10:00 నిద్ర లేస్తే ఆ క్యూ అనేది సరైన సమయంలో స్టార్ట్ కాకపోతే విపరీతంగా అలసట రావడం, మన మనసు ఏకాగ్రత లేకపోవడం, మన శక్తియుక్తులు తగ్గడం, అసలు మనం ఎక్కడున్నామోది లేని స్థితిలో నిద్ర లేవడం అండ్ అల్సర్స్, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు రావడం, ఆకలి తగ్గిపోవడం, మోషన్ సరిగా సమయానికి అవ్వకపోవడం, ఇలా రకరకాల సమస్యలు వస్తాయని చెప్పి ఈ సర్కేడియన్ రిథమ్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి న్యూయార్క్లోని సైంటిస్టులు అరెంట్ జే స్టోన్, బీ స్కీన్, వీళ్ళందరూ వాళ్ళ రీసెర్చ్ పేపర్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇలా చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి ఉదయాన్నే నిద్ర లేకపోవడం వల్ల ఏ సమస్యలు వస్తాయి అనేది. సో ఉదయాన్నే నిద్ర లేవడం అనేది ఎంత ఇంపార్టెంటో మనము అర్థం చేసుకుంటే కనుక దాని తర్వాత ఈ నిద్ర లేవడం, లేచిన తర్వాత ఏం చేయాలి ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొద్దున్నే మనం నిద్ర లేచిన తర్వాత పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం. ఈ పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం సరిపోతుందా మన శరీరాన్ని సరిగ్గా శుద్ధి చేసుకోవడానికి, శరీరం లోపల చేయడంతో బయటికి పంపించుకోవడానికి ఇది సరిపోతుందా? పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం మాత్రమే సరిపోతుందా? మన అన్ని సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలన్నీ కూడా రోజంతా కూడా చాలా ఎంతో కష్టపడి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వింతల విశేషాలని మనకి మన మెదడుకి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నంలో ఎంతో అలసిపోయి ఉంటాయి. వాటిలో ఎన్నో రకాల చెడు పదార్థాలు కూడుగట్టుకుని ఉంటాయి. ప్రతిరోజు వాటిని శరీరంలోంచి బయటికి పంపించడం, వాటికి కావలసిన రక్షణను అందించడం, వాటికి కావలసిన పోషణను అందించడం ఇలా చేస్తూ ఉంటే అవి ఎప్పుడు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి అండ్ ఎప్పటికీ కూడా శక్తిహీనం అవ్వవు, ఎప్పుడు కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అందువల్ల పొద్దున్న లేచిన వెంటనే మనము శరీరంలోంచి చెడుని బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. మన పేగుల్లోంచి బౌల్స్ని ఎంప్టీ చేయాలి అండ్ సరిగ్గా ఈ డీటాక్సిఫికేషన్ అవ్వకపోతే, పేగుల్లోంచి ఈ మలం అనేది బయటకు పోకపోతే మన స్టమక్లో చాలా గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వడము, ఆకలి తగ్గిపోవడము, అసిడిటీ రావడము, గుండెలో బరువు పెరిగినట్టుగా అనిపించడము, రోజంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపించడం ఇలా ఉంటుంది. అందువల్ల లేచిన వెంటనే పర్టికులర్లీ సూర్యోదయంలో లేవడం అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా బాల్ మూమెంట్ అవుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే పొద్దున్న లేవగానే కడుపు ఖాళీ అవ్వాలి అంటే మనం తీసుకునే ఆహారంలో తగినంత మోతాదులో ఫైబర్ ఉండాలి. ఫైబర్ లేని ఆహారం తీసుకోవడము, వాటర్ తక్కువగా కన్జ్యూమ్ చేయడము, అలాగే బాగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారం తీసుకోవడం, బాగా ఫ్రై చేసినవి, బాగా స్పైసీగా ఉండేటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకోవడం, దానివలన కూడా పేగులు ఖాళీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మంచి చక్కటి జీవన విధానము, చక్కటి ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా మన కడుపు ఖాళీ అవ్వడానికి పొద్దున్నే లేవడం దగ్గర నుండి రోజంతా మనం చేసే అన్ని పనులు పొద్దున్నే లేవగానే మోషన్ ఫ్రీగా అయ్యేలా అవుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తానమాట. అయితే మోషన్ ఫ్రీగా అయిపోతే సరిపోదు, దాంతో ఒక్కదాంతో మొత్తం శరీరంలో ఉండే చెడంతా బయటికి పోదు. ఈ శరీరంలోంచి చెడు బయటికి పోవడం అనేది కేవలం పేగుల ద్వారానే కాకుండా చెమట ద్వారా మనం తీసుకునే ఊపిరి బయటికి తీసుకురావడం వస్తుంది కదా, అందులోంచి కొన్ని టాక్సిన్స్, మూత్రం ద్వారా, ఇలా రకరకాల పద్ధతుల్లో శరీరంలోంచి టాక్సిన్స్ బయటికి పోతాయి. సో అన్ని విధాల శరీరంలో లోపల నుంచి టాక్సిన్స్ బయటికి పోవడమే కాకుండా బయట ఉన్న జ్ఞానేంద్రియాల్లో అక్యుములేట్ అయిన టాక్సిన్స్ కూడా బయటికి పోయేలాగా మనం కొంత ప్రయత్నించాలి. సో మొట్టమొదట జ్ఞానేంద్రియాల్లో మనము ఈ రసనేంద్రియం లేదా మన నాలిక దాన్ని లాడ్జ్ చేసేటువంటి ఓరల్ క్యావిటీ నోరు, దీన్ని మనం కరెక్ట్గా క్లెన్స్ చేయగలుగుతున్నామా, అందులో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించగలుగుతున్నాం అన్నమాట. ఎందుకు చేయట్లేదు, పొద్దున్న లేచి లేవగానే మనం నోట్లో మంచి పవర్ఫుల్ టూత్పేస్ట్ వేసుకుని చక్కగా పళ్ళదోకుంటున్నాం కదా అని అనుకోవచ్చు. మరి నిజంగా దానివల్ల ఉపయోగం ఉంటుందా? టూత్పేస్ట్లో ఏముంటుంది? రకరకాల అయినటువంటి కెమికల్స్ టూత్పేస్ట్లో ఉండడం మనకు కనబడుతుంది. ఆస్పర్టేమ్ అనేటువంటి ఒక కెమికల్, క్యారగీన్ అనే కెమికల్, డైఎథనోలమైన్ అనే కెమికల్, ఎఫ్డిఎన్సి బ్లూ 1 and 2, ఫ్లోరైడ్, ప్రొపలిన్ గ్లైకాల్, సోడియం లారిల్ సల్ఫేట్, సార్బిటాల్, ట్రైక్లోసాన్, ఇలా ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ని ఈ టూత్పేస్ట్లో కలుపుతున్నారు. పర్టికులర్లీ ఆస్పర్టేమ్ అనేది ఒక ఆర్టిఫిషియల్గా మనకి తీయదనాన్ని ఇచ్చేటువంటి ఒక కెమికల్ అనమాట. కానీ దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడము, స్టమక్లో సమస్యలు, బాగా నీరసం రావడము, ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే క్యారగిన్ అనేది పేస్ట్ థిక్గా ఉండడానికి, గట్టిగా ఉండడానికి, పలచగా నీరులా కారిపోకుండా ఉండడానికి వాడతారు. కానీ దీనివల్ల చర్మ వ్యాధులు వస్తాయి, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. డైఎథనోలమైన్ అనేటువంటి కెమికల్ ఎందుకు వాడతారు అంటే బాగా నొరగ రావడానికి అన్నమాట. అయితే ఈ నొరగ రావడానికి వచ్చేటువంటి వాడేటువంటి ఈ కెమికల్ వలన మన శరీరంలోని హార్మోనల్ బ్యాలెన్స్ చాలా ఇబ్బంది పడుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. సో కిడ్నీ అండ్ లివర్ క్యాన్సర్లు కూడా ఈ డైఎథనోలమైన్ అనే కెమికల్ వల్ల వస్తాయంటున్నారు. ఇది మన పేస్ట్లో ఉంటుంది. అలాగే ఎఫ్డిఎన్సి బ్లూ 1 and 2 అంటారు అనమాట. అంటే ఈ పేస్ట్కి ఒక మంచి బ్లూ కలరు, మంచి గ్రీన్ కలరు, ఇలా ఇటు నుంచి కనబడేటువంటి కలర్ ఉంటుంది కదా, ఆ జల్లీ జల్లీగా ఉండి ఆ బ్లూష్ కలర్ వస్తుంది కదా, దానికోసం, కేవలం అందంగా కనబడడాని కోసం వాడేటువంటి ఈ కలర్ ఉన్నటువంటి ఈ కెమికల్ని వాడడం వలన పిల్లల్లో లెర్నింగ్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయని, వాళ్ళ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలాగే ఒక ఫ్లోరైడ్ అనేది కూడా కొంతమంది కలిపేవారు. ఇదివరకు మంచి గట్టిగా పళ్ళు తయారవడానికి ఫ్లోరైడ్ అవసరం అని చెప్పి మొదటి నుంచి ఇప్పుడు పేస్ట్లో వాడేవారు. కానీ ఇప్పుడు అది ఎంతమాత్రం మంచిది కాదు అనేది అందరికీ తెలుస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా డిస్టర్బ్ చేసి, మన అడ్రినల్ గ్లాండ్స్ని, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని బాగా తగ్గించేసి, అండ్ రకరకాల సమస్యలు, వామిటింగ్స్, స్కిన్ ర్యాషెస్, హెడ్ ఎయిక్స్ దగ్గర నుండి ఇంకా చాలా పెద్ద సమస్యల వరకు వచ్చే అవకాశం ఉన్నదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అందువల్ల ఫ్లోరైడ్ ఉండేటువంటి టూత్పేస్ట్లు వాడడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అలాగే ప్రొపలిన్ గ్లైకాల్ అనేటువంటిది ఒక సర్ఫాక్టెంట్ అంటారు. ఇది టూత్పేస్ట్ బాగా గట్టిగా అయిపోకుండా, ఇందాక క్యారగిన్ ఏమో పలచగా ద్రవంలాగా అయిపోకుండా వాడేది, ఇది చాలా గట్టిగా సిమెంట్ ముక్కలాగా అయిపోకుండా మెత్తగా ఉండేలాగా చేయడానికి వాడేది. ఇది కూడా కిడ్నీస్, బ్రెయిన్, లివర్ వీటిల్లో టాక్సిన్స్ని నింపి వాటికి సమస్యలు క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, అన్నీ మనం వాడేటువంటి అన్నీ దొరకొచ్చేటువంటి అన్నిటిలోకి, సబ్బు, షాంపూ, టూత్పేస్టు, షేవింగ్ క్రీము, అలా ఎందులో అయినా నొరగ రావడానికి వాడేటువంటి సోడియం లారెల్ సల్ఫేట్ అనమాట. ఇది ఒక డిటర్జెంట్ అనేది, ఇది బాగా నొరుగు రావడానికి హెల్ప్ చేస్తుంది. అయితే నిజంగా పళ్ళను క్లీన్ చేస్తుందా, దీనివల్ల పళ్ళు అరిగిపోకుండా ఉంటాయంటే అది ఏమీ లేదు. బట్ దీనివల్ల చాలా రకాల అంటే పళ్ళు చాలా సెన్సిటివ్గా అయిపోతాయంట, నొప్పి వచ్చేసి, కొంచెం చల్లటి నీళ్ళు తగలగానే నొప్పి వచ్చేలాగా, అలాంటి చిన్న చిన్న సమస్యల దగ్గర నుండి, రకరకాల ఎలర్జీసు, గమ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి క్యాన్సర్ వరకు రకరకాల సమస్యలు ఈ సోడియం లారెల్ సల్ఫేట్ వల్ల వస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలాగే సార్బిటాల్ అనే కెమికల్ కూడా టూత్పేస్ట్ గట్టిగా అయిపోకుండా వాడతారు. దానివల్ల కూడా ఎన్నో రకాల పేగులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ట్రైక్లోసాన్ అనే కెమికల్, ఇది కూడా టూత్పేస్ట్లో ఒకప్పుడు ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది అని అనుకుని దాన్ని కలిపేవారు. కానీ దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎండోక్రైన్ డిస్రప్షన్, థైరాయిడ్ గ్లాండ్ ప్రాడ్ అయిపోవడం, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మంచిది కాదు ఇది యాక్చువల్లీ. సో దీన్ని ఒక పెస్టిసైడ్గా యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని చెప్పారు. అలాంటి కెమికల్స్, ఇంకా రకరకాల కెమికల్స్ ఇంకా కలుపుతారు, డైకాల్షియం ఫాస్ఫేట్ అని, లెడ్ నికెల్, ఇలాంటివన్నీ కూడా కెమికల్స్ కలుపుతున్నారు ఈ టూత్పేస్ట్లు. ఎందుకు కలుపుతున్నారో అంటే కేవలం వాళ్ళ వ్యాపారానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పాడైపోకుండా, అందంగా కనబడడానికి, మనం మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపించేలా, ఇలాంటి వాటి కోసమే కలుపుతున్నారు తప్ప నిజంగా మన పళ్ళని కాపాడడానికి కాదు. కనెక్టికట్ యూనివర్సిటీలో పిల్లలు ఈ పేస్ట్ని చిన్నప్పుడే మింగడం స్టార్ట్ చేస్తే వాళ్ళ లెర్నింగ్ డిసబిలిటీస్ అవన్నీ వస్తాయని రీసెర్చ్ చేసి చెప్పారు. అయితే మన భారతీయ సంస్కృతిలో ఇలా పేస్ట్ నోట్లో పెట్టుకోవడం అనేది అలవాటు లేదు. మనకి ఎప్పుడు కూడా చక్కగా వేప పుల్లు కానీ, గానుగు పుల్లు కానీ, ఇప్ప పుల్లు కానీ, ఇలాంటి పుల్లలు, లేకపోతే మద్ది పుల్ల కానీ నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకోవడం అనేది మనకు బాగా అలవాటు. అందుకనే ఎన్నో వేల సంవత్సరాలు మనం ఏ డెంటిస్ట్లో అవసరం లేకుండా చక్కటి స్ట్రాంగ్ టీత్తో మనము ఎంతో హ్యాపీగా ఉన్నాము. ముఖ్యంగా ఆ మామిడి, మద్ది, బిల్వ, కానుగ, ఖదిర, ఇప్ప, వేప, నెగ్రోద ఇలాంటివన్నీ కూడా చక్కగా పళ్ళు దోముకోవడానికి చాలా ఉపయోగపడేటువంటివి. వీటి పౌడర్ చేసుకుని మనం చక్కగా బ్రష్ పుంచుకుని దాంతో పౌడర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. జస్ట్ ఇవేమీ లేకపోయినా కూడా కొబ్బరి చెప్పని కాల్చి ఆ వచ్చేటువంటి అది బొగ్గులాగా అయిపోతుంది కదా, దాన్ని మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా లవంగాల పొడి, ఉప్పు కలుపుకుని లేదా కొంచెం దాల్చిన చెక్క కూడా కలుపుకుని చేసుకున్నా కూడా చక్కటి టూత్ పౌడర్ తయారవుతుంది. పేస్ట్లాగా తయారు చేసుకోవాలంటే త్రికట్టు పౌడర్ని తేనెలో కలిపి పేస్ట్లాగా చేసుకుని దాంతో పళ్ళు దోముకోవచ్చు. సైంధవలోను ఓన్లీ రాక్ సాల్ట్ని కొద్దిగా నువ్వులలో మిక్స్ చేసి దాంతో కూడా పళ్ళు దోముకోవచ్చు. దాల్చిన చెక్క నోటికి చాలా మంచిదని చెప్తారు. దాల్చిన చెక్క, కోకోనట్ షెల్ని కాల్చిన మసి, లవంగాలు, టూత్, అలాగే ఉప్పు, దీంతో సింపుల్గా ఇంట్లోనే మనం టూత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో దొరికేవే. మనకి విశాఖపట్నంలో నాగార్జున టూత్ పౌడర్ అని కుటీర్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తారు. చాలా చక్కటి చక్కటి టూత్ పౌడర్ అది. అది దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే పళ్ళు దోముకున్న తర్వాత మన చిగుళ్ళుని కూడా మనము రెగ్యులర్గా రబ్ చేసి వాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి అవి స్ట్రాంగ్గా ఉండేలాగా దాంట్లో చీమి రక్తం చేరకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వేళ్లతోటే దాన్ని మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా పళ్ళను తోముకోవడం వల్ల మనకి నోటి దుర్వాసన రావడము లేకపోతే నోటికి రుచించకపోవడం ఇలాంటి సమస్యలు పోతాయి. నోరంతా కూడా క్లీన్గా ఉంటుంది. అండ్ ఆహారం తినాలనే కోరిక పుడుతుంది. మన పళ్ళకి, నాలుకకి, నోటికి సంబంధించిన చాలా సమస్యల్ని ప్రివెంట్ చేస్తుంది. నోరు తల తేలిగ్గా అయినట్టుంటుంది. అండ్ పళ్ళు అరిగిపోయి కన్నాలు పడడం ఇలాంటి సమస్యలు రావు. అలాగే పళ్ళు దోముకున్న తర్వాత నాలుగు గీసుకోవడానికి జనరల్లీ ప్లాస్టిక్ టంక్ క్లీనర్లు చాలామంది వాడుతున్నారు. అటువంటి ప్లాస్టిక్ టంక్ క్లీనర్ని వాడడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. సో మెటల్స్తో చేసిన, అంటే స్టీల్ కానీ లేకుంటే రాగిది కానీ, ఈ మధ్యన చాలామంది వెండి టంక్ క్లీనర్ కూడా వాడుతున్నారు. మా ఇంట్లో నేను కూడా వెండి టంక్ క్లీనర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వెండి టంక్ క్లీనరు, మెటల్ టంక్ క్లీనర్స్తో నాలుగు గీసుకోవడం మంచిది. ఎంతమాత్రం ప్లాస్టిక్ టంక్ క్లీనర్ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ పళ్ళు దోముకుని నాలుగు గీసుకున్న తర్వాత ఓరల్ క్యావిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చాలా మంచి అలవాటు అనేది ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఆయిల్స్ నోట్లో పోసుకొని, నూనె నోట్లో పోసుకొని పుక్కలించి ఊయడం అనేది ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల క్రితం చాలామంది చేసేవారు, మళ్ళీ మర్చిపోయారు. కానీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన భారతీయ సంస్కృతిలో పళ్ళు దోముకున్న తర్వాత నోట్లో నూనె పోసి పుక్కలించడం అనేది ఉన్నది. ఆయిల్ అనేది లిపోఫిలిక్ పదార్థం అన్నమాట. ఇది చర్మంలో చాలా లోపలికి చొచ్చుకుని పోతుంది. అండ్ చర్మం డ్రై అయిపోకుండా ఆపుతుంది. అండ్ టాక్సిన్స్ని, చెడు పదార్థాలని చర్మం లోపలికి వెళ్ళకుండా ఆపుతుంది. ఒక చక్కటి ఫిల్మ్గా తయారయ్యి అండ్ అది బయట ఒంటికి రాసుకుంటే బయట నుంచి హార్మ్ఫుల్ యూవీ రేస్ మన చర్మంలోకి ప్రవేశించకుండా ఆపుతుంది. నోటి లోపల మనం పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, నోట్లో కావచ్చు, చెవుల్లో కావచ్చు, ముక్కులో కావచ్చు, ఎక్కడ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. అటువంటి చక్కటి ఈ ఆయిల్ పుల్లింగ్ లేదా గండూష కవలధారణ అంటారు ఆయుర్వేదంలో. ఏమీ లేదు, జస్ట్ నువ్వుల నూనె, నువ్వుల నూనె నోట్లో పోసుకుని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా నోట్లో పోసుకుని పుక్కిలించడం అంతే. కొన్ని రకాల పళ్ళ సమస్యలు, చిగుళ్ళ సమస్యలకి అయితే అరిమేధాది తైలము లేదా వలి అరిమేధాది తైలము, ఇరిమేధాది తైలము అలాంటివి మనము నోట్లో పుక్కిలించడానికి వాడతాం. బట్ అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ నువ్వుల నూనె సరిపోతుంది. అది దాంతో పుక్కిలించడం వల్ల పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అండ్ మనకి రుచి తెలియకపోవడము ఇలాంటివి లేకుండా ఉంటాయి. పళ్ళు అరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఇలాంటి ఆయిల్ పుల్లింగ్ అనేది ప్రతిరోజు చేయడం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఓరల్ క్యావిటీ అండ్ దానిలో ఉన్నటువంటి రసనేంద్రియానికి శరీరం టాక్సిన్స్ని బయటికి పంపించి స్ట్రెంగ్త్ చేయడానికి ఈ పళ్ళు దోముకోవడము, నాలుగు గీసుకోవడము అండ్ ఆయిల్ పుల్లింగ్ చేయడము హెల్ప్ అవుతుంది. అలాగే ముక్కు, ముక్కు అనేది కూడా ఈ ఘ్రాణేంద్రియం అంటారు. మనకి వాసన ద్వారా మెదడుకి ఎన్నో చక్కటి ఇన్ఫర్మేషన్లు అందించేటువంటి ఎన్నో రిసెప్టర్స్ ముక్కులో ఉంటాయి. నాసాహి శిరసోద్వారం అంటారు ఆయుర్వేదంలో. ముక్కు మన మెదడుకి ఒక గేట్వే లాంటిదని చెప్తారనమాట. ముక్కు నుంచి చెవులకి ఇస్టేషన్ ట్యూబ్యూల్స్ కనెక్షన్ ఉంటుంది, కళ్ళకి నాసోలాక్రిమల్ డక్ట్స్ ఉంటాయి, అలాగే గొంతుకి నాసోఫారింగ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మెదడుకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఆల్ఫాక్టరీ నర్వ్స్ అనేవి ముక్కులో స్టార్ట్ అయ్యి క్రిబ్రిఫామ్ ప్లేట్లో స్టార్ట్ అయ్యి అవి అలా మెదడులోకి వెళ్తాయి అన్నమాట. సో ముక్కుకి చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. మనం గాలి పీల్చినప్పుడు ముక్కు ఇది ఒకటి ఆ స్మెల్ని తెలుసుకోవడంతో పాటు పీల్చిన గాలి బయటన ఎలా ఆడబడితే అలాగా గాలి ఉపరితిత్తులోకి వెళ్ళిపోకుండా ఆ చల్లగా ఉన్న గాలిని వేడిగా, పొడిగా ఉన్న గాలిని కొంచెం తేమగా, అండ్ డస్ట్ డూల్తో నిండున్న గాలిని ప్యూరిఫై చేసి లంగ్స్ తీసుకోవడానికి సరిపోయే విధంగా మార్చి పంపించే ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది ముక్కు అన్నమాట. ముక్కు లోపల ఉండేటువంటి వెస్టిబ్యూల్స్లో ఉండేటువంటి వెంట్రుకల్లా ఉంటాయన్నమాట, అవన్నీ కూడా లంగ్స్కి ఇబ్బంది లేకుండా ఫిల్టర్ చేస్తాయన్నమాట, గాలిని చేసి పంపిస్తాయన్నమాట. అయితే ముక్కు అనేది కంటిన్యూస్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి, బాహ్య వాతావరణానికి ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆ వాతావరణ ఎఫెక్ట్ వలన ఎక్కువగా ఎండిపోయినట్టుగా అయిపోయే అవకాశం ఉన్నది. అందువలన ముక్కుని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎండిపోకుండా ఉండేలా చూసుకోవాలి. ముక్కు లోపల దాదాపు 160 చదరపు సెంటీమీటర్ల స్థలం ఉంటే అందులో కొద్ది స్థలం మాత్రము వాసన పీల్చడానికి, 5 సెంటీమీటర్ల చదరపు సెంటీమీటర్ల స్థలం మాత్రం వాసనకి, మిగిలినవి అంతా కూడా రకరకాల రక్త నాణాలు ఉంటాయి అక్కడ అన్నీ కూడాను. అక్కడ దాన్ని లిటిల్స్ ఏరియా అంటారు అన్నమాట. అక్కడ ఏదైనా మందు వేస్తే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ రక్త ప్రసరణ అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ మందు వేసినా కూడా చాలా ముక్కులో ఉండే రక్తనాళాల్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. అయితే ముక్కులో వేసేటువంటి ఏదైనా మందు, పర్టికులర్లీ ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు, ప్రతిరోజు చేసేదాన్ని ప్రతిమర్స నస్యం అంటారు, అది కనుక మనం ముక్కులో మందే కాదు జస్ట్ 2 చుక్కలు నువ్వుల్లోనూ వేసుకున్నాం, అది దానివల్ల ముక్కుకి, కళ్ళకి, చెవులకి అన్నిటికీ స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. ఎందుకంటే ముక్కు నుంచి అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ముక్కులో చక్కగా 2 చుక్కలు నూనె వేసుకోవడం వలన చాలా నోసు కనెక్ట్ అయినటువంటి పారానైజల్ సైనసెస్ అని ఉంటాయి, గాలి గదులు ఉంటాయి అన్నమాట. ఆ గాలి గదుల్లో ఏదైనా కఫం అది చేరకుండా అది ఫ్రీగా ఖాళీగా ఉండేలాగా చూస్తుంది, ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా. అండ్ నర్వస్ సిస్టమ్ సంబంధించినటువంటి ఏ జబ్బులు రాకుండా కూడా ఒక ముక్క అంతా లోపల సైడ్ అంతా కూడా ఈ చుక్కలు ఒక యాంటీసెప్టిక్ లేయర్ లాగా ఫామ్ చేసి ఏ విధమైనటువంటి క్రిములు ముక్కులోంచి శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా ఈ నూనె లేయర్ కాపాడుతుంది అన్నమాట. అందువల్ల ఈ మధ్యన COVID-19 బాగా ప్రబలిన సమయంలో ఈ ముక్కు లోపల ఈ చుక్కల్ని వేసుకోమని ప్రభుత్వం వారు, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా అణుతైలం అనేది వేసుకోమని చెప్పారు. ఈ అణుతైలం వేసుకోవడం వల్ల జుత్తు రాలిపోవడము, జుత్తు తెల్లగా అయిపోవడము ఇలాంటివి తగ్గుతాయని, తలనొప్పి తగ్గుతుందని, గురక తగ్గుతుందని, ఇంకా రకరకాల అంటే స్కిన్ మంచి కాంతి వస్తుందని, మెడ నడుము, మెడ భుజాలు ఇవన్నీ స్ట్రాంగ్గా అవుతాయని, ఇలా రకరకాల ఉపయోగాలు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ ముక్కులో చుక్కలు వేసుకోవడం అనేది అందరూ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ మనం వేయచ్చు అనమాట. సో మరీ ముక్కు లోపల చాలా ఇన్ఫెక్షన్స్ ఉండి లేకపోతే బాగా ఫీవర్ ఇలాంటివి ఏమైనా వచ్చి లేకపోతే అప్పుడే ఆల్కహాల్ తాగి ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు ఈ ముక్కులో. సో ఎవరికి వాళ్ళే వేసుకోవచ్చు, అలా చక్కగా మంచం మీద పడుకుని ఈ 2 చుక్కలు ఒక ఇంకా డ్రాపర్ తీసుకుని ఆ డ్రాపర్ని కొద్దిగా గోరవచ్చగా చేసినటువంటి అణుతైలం లేదా షడ్బిన్ తైలం లేదా నువ్వుల నూనెలో ఉంచి 2 చుక్కలు ముక్కులో మనకు మనమే వేసుకుని ఆ తర్వాత ఒక 100 వరకు కౌంట్ చేయాలి. ఆ తర్వాత లేచి కొద్దిగా వేడి నీళ్ళు నోట్లో పోసుకుని పుక్కలించాలన్నమాట. ఇది జనరలీ చేసేటువంటి పద్ధతి. ఇట్లా మనం చేయడం ద్వారా మనం ముక్కు ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ని క్లెన్స్ చేసి, స్ట్రెంగ్తన్ చేసి, ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది ప్రతిరోజు మనం చేసుకోవచ్చు. ఇక మన ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఇంద్రియము, అది సెన్స్ ఆఫ్ టచ్ అంటే చర్మం. ఈ స్పర్శనేంద్రియం ఏదైతే సెన్స్ ఆఫ్ టచ్కి లేదా చర్మం అనేది అవుతుందో, ఇది బిగ్గెస్ట్ ఆర్గాన్ అంటారు ఈ స్కిన్ అని. సో ఈ స్కిన్ని ఎలా నరిష్ చేసుకోవాలి, స్కిన్ లోపల టాక్సిన్స్ బయటకు ఎలా పంపించాలి, స్కిన్కి స్ట్రెంగ్త్ వచ్చేలా ఎలా చేయాలి, మంచి షైన్ వచ్చేలా ఏం చేయాలి అని చాలామంది దానికోసం ఎంతో డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు స్కిన్లో మంచి షైన్ కోసం, స్కిన్ టైట్గా ఉండడం కోసం, గ్లో రావడం కోసం అని చెప్పి. అయితే మన సంస్కృతిలో ప్రతిరోజు చర్మానికి నూనె రాసుకోవడం అనేది చక్కటి అలవాటు. అయితే ఈ నూనె రాసుకోవడం అనేది ఒక భారతదేశంలోనే కాదు, చైనా, జపాన్, ఈజిప్ట్లో అన్ని చోట్ల కూడా ఒంటికి నూనె రాసుకోవడం, కొద్దిగా మసాజ్ చేసుకోవడం అనేది ఒక థెరపటిక్, ఒక అదొక చికిత్సగా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు శరీరానికి చక్కగా ఆయిల్ రాసి మంచి వ్యాయామం చేయడం వలన మన రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాలకి గట్టిదనం వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొత్తం శరీరం అంతా కూడా శరీరంలో అన్ని భాగాల్లో కూడా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో అలాగే నొప్పులు గిప్పులు ఏమైనా ఉంటే ఈ ఒంటికి నూనె రాసుకోవడం వల్ల తగ్గిపోతాయి. సో జనరలీ ఎక్సర్సైజ్ చేసే ముందు ఇలా ఒంటికి నూనె రాసుకోమని చెప్తాం అన్నమాట. ప్రతిరోజు కుదరకపోతే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అయినా కూడా ఒంటికి నూనె రాసుకుంటే చాలా మంచిది. కొద్దిగా వేడి చేసినటువంటి నువ్వుల నూనె, దీంతో ఆయిల్ మసాజ్ చేసుకోమంటాం. కానీ బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో ఆవు నూనెతో చేసుకుంటే కొంచెం చలి కూడా తగ్గుతుంది. బాగా వేడిగా ఉండే ప్రదేశాల్లో కొబ్బరి నూనెతో చేసుకుంటే వేడి తగ్గే అవకాశం ఉన్నది. అండ్ నువ్వుల నూనె అంటే అంత వేడి చేయదు, అంత చలవ చేయదు, నార్మల్గా ఉంటుంది. చక్కగా వెంట్రుకలు ఉండే డైరెక్షన్లో అంటే పైనుంచి కిందకి మసాజ్ చేసుకోవాలి నూనె రాసుకున్నప్పుడు. ముఖ్యంగా తలపైన చెవులకి అరికాళ్ళకి నూనె రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఆయుర్వేదంలో చెప్తారనమాట. అలాగే జాయింట్స్ దగ్గర అంటే మో చేతులు, మోకాళ్ళు అలాంటి చోట్ల రౌండ్గా జాయింట్ చుట్టూరా రౌండ్గా చేతితో చేసుకోమని చెప్తారు. అలా చేసుకోవడం వల్ల తొందరగా ముసలితనం రాదు అని చెప్తారు. మేము ఆయుర్వేద సెమినార్స్లో చాలా పెద్ద ఏజ్ ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులను చాలామందిని అడుగుతాం, సార్ ఇంత ఆల్మోస్ట్ 95-98 ఇయర్స్ 100 ఇయర్స్ దాటిన తర్వాత కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, ఏం చేస్తారు మీరు, మీ సీక్రెట్ ఆఫ్ హెల్త్ ఏంటి చెప్పండి అంటే, మోస్ట్లీ అందరు చెప్పే ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ప్రతిరోజు ఒంటికి నూనె రాసుకుంటాను అని చెప్తారన్నమాట. సో అందువల్ల ఈ అదొక రసాయన చికిత్సలాగా పనిచేస్తుంది అనమాట. రసాయనం జరా వ్యాధి నాశనం, ముసలితనము జబ్బులు రాకుండా కాపాడేటువంటి రసాయన చికిత్సలాగా ప్రతిరోజు ఒంటికి నూనె రాసుకోవడం కాపాడుతుంది, మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఒంటికి నూనె రాసుకోవడం వల్ల మనకి నీరసం తగ్గుతుంది, చర్మంలో మంచి గ్లో వస్తుంది, మంచి షైన్ కొడుతూ ఉంటుంది అనమాట. అండ్ శరీరంలో చర్మంలో ఉండేటువంటి శరీరం లోపల ఉండేటువంటి అన్ని కణాలు కూడా కొత్త జీవశక్తి వస్తుందంటారు ఒంటికి ఆయిల్ రాసుకోవడం వల్ల. అండ్ హాయిగా నిద్రపడుతుందంటారు ఆయిల్ రాసుకుంటే. అండ్ ఎంత శారీరక శ్రమనైనా తట్టుకోగలిగే శక్తి వస్తుందంటారు ఎవరైతే రోజు ఆయిల్ రాసుకుంటారో వాళ్ళకి. అయితే ఎవరికైతే బాగా కడుపులో ఇబ్బంది ఉన్నది, మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే అరగదల లేదు అలాంటి వాళ్ళు ఆయిల్ రాసుకోకుండా ఉంటే మంచిది. జ్వరం టైంలో ఆయిల్ మసాజ్లు అవి చేసుకోకుండా ఉంటే మంచిది. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ రాసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా తలకి ఆయిల్ రాసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. చాలా చక్కటి కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చుని తలకి ఆయిల్ రాసుకోవాలి. చల్లగానే వేడి చేసి రాయాల్సిన అవసరం లేదు, చల్లగానే రాసుకోవచ్చు. ఫింగర్ టిప్స్ తోటి ఆ స్కాల్ప్ మీద అలా మసాజ్ చేస్తూ ఆ ఆయిల్ తలలోకి ఇంకేలా చేసుకోవాలన్నమాట. సో తలకి నుదురుకి మంచి బలం వస్తుంది, జుత్తు రాలిపోవడము తెల్లగాయపోవడము తగ్గుతుంది. అండ్ కుదుళ్ళు బాగా గట్టిపడతాయి, నల్లగా పొడుగ్గా జుత్తు పెరుగుతుంది. అన్ని జ్ఞానేంద్రాలు బాగా పనిచేస్తాయి, చర్మం మంచి సాఫ్ట్గా షైనీగా అవుతుంది, హాయిగా నిద్రపడుతుంది తలకి ఆయిల్ రాసుకోవడం వల్ల. సో అలాగే కాళ్ళకి అరికాళ్ళకి మసాజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అరికాళ్ళకి మసాజ్ చేసుకోవడం ద్వారా అరికాళ్ళలో ఎన్నో మెరిడియన్స్, వైటల్ పాయింట్స్, అన్ని నర్వ్ ఎండింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ దాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా శరీరాన్ని అంతటినీ కూడా హాయిగా ఉండే మంచిగా స్ట్రెంగ్తన్ చేసి హెల్త్ వచ్చేలాగా చేయొచ్చు అని చెప్తారు. అలాగే అరికాళ్ళలో బాగా పొడి బారిపోయినట్టుగా రావడం, క్రాక్స్ రావడం, కాళ్ళు కదలడానికి ఇబ్బందిగా ఉండడం, మంచం మేంచి కాళ్ళ కింద అరికాళ్ళు పెడితేనే చాలా ఇబ్బంది అనిపించడం, నీరసం రావడం, తిమ్మిరలు రావడం ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు ఆయిల్ మసాజ్ చేసుకుంటే అరికాళ్ళకి తగ్గిపోతాయి. అండ్ అరికాళ్ళకి ఎంతో బలం వస్తుంది. అండ్ అరికాళ్ళకి మసాజ్ చేసుకుంటే కంటి చూపు బాగవుతుందని చెప్తున్నారు. అలాగే సయాటికా ఇలాంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. రక్తనాళాలు కుంచుకుపోవడం తగ్గుతుంది అంటున్నారు. కాళ్ళలో ఉండే లిగమెంట్స్, టెండోన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ అరికాళ్ళకి రోజు రాత్రిపూట మసాజ్ చేసుకుంటే హాయిగా నిద్ర కూడా పడుతుంది అంటారు. సో ఇలా ఒంటికి మసాజ్ చేసుకున్న తర్వాత ఒంటికి మసాజ్ చేసుకోవడము, దీంతో పాటు అంటే ఇక్కడ మనము ముక్కు, నోరు, చర్మము మూడు ఇంద్రియాలకి ఎలా మనము చక్కటి క్లెన్సింగ్ చేయొచ్చో తెలుసుకున్నాము. ఇక కళ్ళకి మనం ఏం చేయొచ్చు? కళ్ళని పర్సెప్షన్ ఆఫ్ లైట్ అనేది మన కళ్ళ ఆ కాంతిని ఇన్ఫర్మేషన్గా మార్చి మెదడుకి అందించేటువంటి అద్భుతమైనటువంటి పనిచేసేవి కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కానీ మనం ఆ కళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక కళ్ళలో మంటలు రావడం, కళ్ళు నీరు కారడం, కళ్ళంతా బ్లర్రీగా అయిపోవడం, తలనొప్పి రావడం, నీరసం వచ్చినట్టు అనిపించడం, వెలుతురుని చూడలేకపోవడం, ఇలా చాలా సమస్యలు వస్తాయి కళ్ళని ఓవర్గా ఇబ్బంది పెడితే కనుక. కళ్ళకి నరిష్మెంట్ని, పోషణ అందించే చక్కటి పదార్థాలు ఉన్నాయి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బాదం పప్పులు, శతావరి లేదా పిల్లి పీచరు అనేటువంటి వేరు, మినప్పప్పు, సారీ పెసరపప్పు, అలాగే పునర్నవ లేదా తెల్ల గలిజేరు అనేటువంటి ఆకు, ద్రాక్ష పళ్ళు, ఎండు ద్రాక్ష పళ్ళు కానీ ఫ్రెష్ ద్రాక్ష పళ్ళు కానీ, దానిమ్మ పళ్ళు, క్యారెట్స్, పటికబెల్లం, ఉసిరికాయ, ఇవన్నీ కూడా కళ్ళకి చాలా మంచివి అంటారు. త్రిఫలా చూర్ణం చాలా మంచిది అంటారు కళ్ళకి. ఇవి తీసుకోవడం ద్వారా కళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ల్యాప్టాప్లు, ఆన్లైన్ క్లాసులు, మొబైల్స్ మీద టీవీ దగ్గర కూర్చోవడం, అలా కళ్ళని చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు. చిన్నప్పుడే చాలా మంది కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కళ్ళకి మంచి బలం వస్తుంది. అయితే ఉదయాన్నే మనం కళ్ళని క్లెన్స్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, త్రిఫలా డికాక్షన్, త్రిఫలా పౌడర్ తీసుకుని నీటిలో వేసి మరిగించి 2-3 సార్లు గుడ్డతో వడగట్టి దాంతో కళ్ళను కడుక్కోవడం ద్వారా కళ్ళలో ఉన్న మలినాలన్నీ బయటకు పోయేలాగా చేయొచ్చు. లేదు అంటే గులాబీ జెల్ లేదా రోజ్ వాటర్ అంటారు, ఈ రోజ్ వాటర్తో కళ్ళను కడుక్కోవచ్చు. దగ్గరలో ఎవరైనా తల్లులు ఉంటే వారి దగ్గర కొంత స్తన్యం తీసుకుని దాన్ని వర్రానికి ఒకసారి కంట్లో వేసుకున్నా కూడా కళ్ళలో బాగా డీటాక్సిఫికేషన్ జరిగి కళ్ళకి బలం వస్తుంది. అండ్ భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత ఆ తడి చేతులతో కళ్ళను ఒకసారి తుడుచుకోవడం చాలా మంచిది అంటారు. ప్రతిరోజు కాళ్ళకి అభ్యంగం చేసుకోవడం, కాళ్ళకి మసాజ్ చేసుకోవడం వల్ల కూడా కళ్ళకి మంచి బలం వస్తుంది. మన ట్రెడిషన్లో, మన ఆచారంలో కళ్ళకి కాటుక పెట్టుకోవడం అనేది ఎంతో చక్కటి ఆచారము. ఈ కాటుక పెట్టుకోవడము కళ్ళని పెద్దగా కనిపించేలాగా, అందంగా కనిపించేలాగా చేయడం కోసం కాకుండా, కంటి లోపల ఉన్న మలినాల్ని బయటికి పంపించడానికి వాడేటువంటి ఒక వైద్యంగా, ప్రతిరోజు మన కళ్ళని కాపాడుకోవడానికి మనం చేయాల్సిన హెల్త్ టాస్క్గా మనకి మన సంస్కృతిలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కంటికి కాటుక పెట్టుకోవడం అనేది బయట కొనుక్కుంటున్న కెమికల్ కాటుకలు కాకుండా, ఇదివరకు చాలా చక్కగా ఇంట్లోనే ఈ కాటుకలు తయారు చేసుకునేవారు. ఎలా అంటే, ఒక ఆముదము నూనెలో ఒక ఒత్తి వేసి ఆ దీపం వెలిగించి ఆ దీపం పైన ఒక పళ్ళెం పెడితే ఆ పళ్ళెంపై ఆ మసంతా పడుతుందన్నమాట. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే, కరక్కాయ నరగదీసి ఆ పళ్ళ్యానికి రాసి అక్కడ ఈ ఆముదం దీపం పెడతారు. ఈ ఆముదం దీపం తలక మసంతా పళ్ళ్యానికి అంటుకున్న తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ దానంతా ఆ మసనంతా కూడా తీసేస్తారు. ఇలా లాగి దాన్ని ఒక గిన్నెలోకి పెడితే అది కాటుకలా తయారవుతుంది ముద్దలాగా. సో దాన్ని కంటికి పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఉన్నదన్నమాట. ఇది జనరలీ రోజు ఉదయాన్నే పెట్టుకోమంటారు, రాత్రిపూట పెట్టుకోవద్దు అంటారు. బాగా అలసిపోయినప్పుడు, బాగా వాంతులు విరేచనాలు అవుతున్నప్పుడు, తిన్న వెంటనే ఫీవర్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు కాటుక పెట్టుకోకూడదు అంటారు. మిగిలిన సమయంలో కాటుక పెట్టుకోవచ్చు. ఈ కాటుక పెట్టుకోవడానికి బెస్ట్ టైం ఉదయం, పళ్ళదోముకున్నట తర్వాత, పళ్ళదోముకునే తర్వాత స్నానానికి ముందు కాటుక పెట్టుకోవడం అనమాట. స్నానం అయిన తర్వాత కాటుక కాదు, కళ్ళని క్లెన్స్ చేసుకోవడం కోసం కన్ను, ముక్కు, చెవులు, కళ్ళు, చర్మము, నోరు అన్నింటినీ క్లెన్స్ చేసుకోవడంలో భాగంగా ఈ కాటుక పెట్టుకోవడం అనేది మనకి అలవాటు ఉంది అనమాట. అయితే ఈ కాటుక పెట్టుకోవడానికి ఒక వెండిది లేదా రాగిది ఒక పుల్ల లాంటిది తయారు చేసుకునేవారు ఇదివరకు మన వాళ్ళ పూర్వీకులు. ఆ పుల్ల ఒక 7-8 ఇంచులు పొడుగుంటుంది అనమాట. చివర చూడ చాలా బ్లంట్గా ఉంటుంది, ఏమాత్రం గుచ్చుకోకుండా రౌండ్గా ఉంటుంది అనమాట. అది అంటే మొగ్గలాగా ఉంటుందంటారు. ఒకవేళ అది దొరికితే అలాంటి దాంతో చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా పెట్టుకుంటారు, ఆడవాళ్ళకి బాగా అలవాటు అది అలా పెట్టుకోవడం అనేది. అయితే ముఖ్యంగా కంటి కింద రెప్పని ఓపెన్ చేసి రెప్ప లోపల సైడ్ పెట్టుకోమంటారు అనమాట. ఒకేసారి లోపల నుంచి బయటకు ఒకసారి అలా పెట్టుకోమంటారు. అలా పెట్టుకోవడం ద్వారా మందు కంటికి మొత్తం అంటుకుంటుంది, కళ్ళని కొంచెం అటు ఇటు తిప్పమంటారు కంటి కాటుకు పెట్టుకున్న తర్వాత. అప్పుడు ఆ మందు అంతా అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు ఏదైనా కంటి లోపల నీరు, అది బయట నీరుతో పాటు దుమ్ము దుళ్ళు ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా రోజు కాటుకు పెట్టుకోవడం వల్ల కళ్ళు ఎంతో అందంగా కనబడతాయి, అండ్ చాలా చక్కగా దృష్టి బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటారనమాట. అండ్ కళ్ళలో ఉండే అన్ని భాగాలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే కను రెప్పలు, కనుబొమ్మలు ఇవన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. కంటి లోపల మంటలు, దురదలు ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి. ఏవి నీరు కారడం ఇలాంటివి కూడా తగ్గుతుంది. అండ్ మన రేంజ్ ఆఫ్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. స్పైడర్మ్యాన్ సడన్గా వాడికి శక్తులు రాగానే వాడు కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగా కనబడుతుంది, కళ్ళద్దాలు తీసేస్తే బాగా కనబడుతుంది కదా. అలాగా రెగ్యులర్గా పెట్టుకుంటే మన కళ్ళద్దాలు ఉన్నప్పుడే బాగోలేదు, కళ్ళద్దాలు తీసేయాలనిపిస్తుంది, అంత బాగా విజన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే దుమ్ము, ధూళి, సూర్యరశ్మి వీటి వల్ల కళ్ళుకి ఇబ్బంది లేకుండా కళ్ళను కాపాడుతుంటుంది అనమాట. సో ఏవి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కూడా కళ్ళను కాపాడుతుంది. సో ఈ కాటుక పెట్టుకోవడం అనే మన సాంప్రదాయం ఏదైతుందో చాలా చక్కటి సాంప్రదాయం, దీన్ని మనం కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే కాళ్ళకి చెప్పులు లేకుండా బాగా ఎగుడు దిగుడుగా ఉన్నవి రాళ్ళు ఉన్న చోట ఎక్కువగా నడిచినా కూడా కళ్ళకి ఇబ్బంది అవుతుందంటారు. కాళ్ళని చక్కగా తడి నీళ్ళ చల్లటి నీళ్ళతో కడిగి దాని తర్వాత ఇప్పుడు తుడిచి రోజు ఆయిల్ మసాజ్ చేస్తే కళ్ళకి చాలా మంచిదంటారు. అలాగే ఈ కాళ్ళలో కొన్ని కొన్ని భాగాల్ని ప్రెస్ చేయడం ద్వారా నర్వ్స్ని స్టిమ్యులేట్ చేసి కళ్ళని స్ట్రెంగ్తన్ చేయొచ్చు అంటారు అన్నమాట. స్పెసిఫిక్గా ఫుట్ మసాజ్ చేస్తుంటారు దానికి. అలాగే కళ్ళని కాపాడుకోవడానికి మనం చదువుకునేటప్పుడు ఎట్లా కూర్చుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పడుకుని పుస్తకం పట్టుకుని చదవడం అది కరెక్ట్ కాదంటారు. అండ్ మంచి చక్కటి కాంతి ఉన్న ప్రదేశంలోనే పుస్తకం కూర్చొని చదవాలంటారు. అండ్ ఏదో కదులుతున్న వెహికల్లో కూర్చుని చదవడం కూడా అంత మంచిది కాదంటారు. కంటిన్యూస్గా మన ల్యాప్టాప్ ముందు కూర్చుని కళ్ళని స్ట్రెయిన్ చేసుకోకుండా మధ్య మధ్యలో గంటకు ఒకసారైనా కళ్ళని మూసుకొని పామింగ్ అని చేస్తాం, రెండు చేతులతో రెండు కళ్ళని మూసి పూర్తి చీకటిని ఊహించుకోవాలన్నమాట. కళ్ళు మూసుకున్నా కూడా అప్పటిదాకా వెలుతురు చూడడం వల్ల కళ్ళు మూసుకుంటే ఏవేవో ఏవో కలర్స్ ఏవో లైట్స్ కనిపిస్తుంటాయి. అవి ఏమీ లేకుండా పూర్తిగా చీకటిగా అయ్యేదాకా చేతులతో కళ్ళను మూసుకుని ఉంచడం ద్వారా కళ్ళని పూర్తిగా రిలాక్స్ చేసే అవకాశం ఉన్నది. ఎక్కువగా టీవీ చూడడం మొబైల్ ల్యాప్టాప్ ద్వారా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో టీవీ చూస్తున్నప్పుడు ఎక్కువ బ్రైట్నెస్తో చూడకుండా కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, కాంట్రాస్ట్ కూడా తగ్గించాలి. అలాగే బాగా దగ్గరగా ఉండి చూడొద్దు. అండ్ చీకట్లో బాగా చీకట్లో కూడా టీవీ చూడడం అంత మంచిది కాదు. అండ్ రోజు కళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అవసరము. కంటి లోపల ఉండేటువంటి కనుగుడ్డుకి ఎక్సర్సైజ్ చేయడము, కంటిని గుడ్డుని అటు ఇటు తిప్పేటువంటి కంటి కండరాలకి ఎక్సర్సైజ్ చేయడము, కంటి లోపల ఉన్న లెన్స్కి ఎక్సర్సైజ్ చేయడము ఇవి చాలా అవసరము. ఈ కండరాలకి కనుగుడ్డుకి ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే కంటిని మనం పైకి చూడడం, కిందకు చూడడం, పైకి చూడడం, కిందకు చూడడం, అలా ఒక 20 సార్లు. మళ్ళీ కుడి పక్క చూడడం, ఎడమ పక్క చూడడం, కుడి పక్క చూడడం, ఎడమ పక్క చూడడం, అలా 20 సార్లు. క్రాస్గా కుడి పక్క పైకి ఎడమ పక్క కిందకి క్రాస్గా అలా, మళ్ళీ ఎడమ పక్క పైకి కుడి పక్క కిందకి కార్నర్లో ఈ కార్నర్ ఆ కార్నర్లో చూడడం. అలాగే కళ్ళని రౌండ్గా తిప్పడం, ఇటు నుంచి అటు క్లాక్ వైజ్ అంటి క్లాక్ వైజ్ తిప్పడం, ఇలా ఇవన్నీ కూడా కళ్ళ కంటి ఎన్ని స్ట్రెంగ్తన్ పట్టుకుని ఉండేటువంటి కండరాలకి మంచి బలాన్ని ఇచ్చేవి. అలాగే కంటి లోపల ఉండేటువంటి లెన్స్ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయకపోవడం వల్ల మనకి దృష్టి మాందగించడం అనేది జరుగుతుంది. సో ఆ కంటి తాలూక లెన్స్ని తాలూక ఫోకస్ ఎప్పుడు బాగా ఉండి పాడవకుండా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడేది ఈ ఐ లెన్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అందులో ఫోకస్ చేంజ్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అందులో ఒకటి మనం కంటి ఎదురుగా వేలును పెట్టి వేలును చూడడం, తర్వాత దూరంగా ఉన్న వస్తువుని చూడడం, మళ్ళీ వేలుని దగ్గరగా ఉన్న వేలుని దూరంగా ఉన్న వస్తువుని, దగ్గరగా ఉన్న వస్తువుని దూరంగా ఉన్న వస్తువుని అలా మార్చి మార్చి చూడడం. లేదంటే ఈ చేతిలోంచి ఆ చేతిలోకి బంతిని విసురుతూ ఆ బంతి ఎట్టెళ్తే అటు చూస్తూ ఉండడం. అలాగే పొద్దున్నే ఉదయాన్నే ప్రాతకాలంలో సూర్యుడు అప్పుడే ఉదయించినప్పుడు ఆ సూర్యుడిని ఇలా చూస్తూ ఉండడం కళ్ళు మూసుకుని, లేదా ఒక క్యాండిల్ని పెట్టి క్యాండిల్ని చీకటి గదిలో చూస్తూ ఉండడం, ఇలా రకరకాల ఎక్సర్సైజెస్ మనము కంటికి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా మనము అన్ని ఇంద్రియాల్లోకి అతి ఉత్తమమైనటువంటి నయనేంద్రియము సర్వేంద్రియాల్లోకి ఉత్తమమైనటువంటి కళ్ళని మనం కాపాడుకునే అవకాశం ఉన్నది. ఇక వినికిడికి ఎంతో చాలా ఉపయోగపడేటువంటి ఈ చెవులు, ఈ శబ్దేంద్రియం అంటారు, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవి ఇంద్రియార్థాలు అనమాట. సో ఈ చెవిని ఎందుకు మనం సరిగా కాపాడుకోలేకపోతున్నాం, ఎందుకు చాలామందికి హియరింగ్ ఎయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అండ్ చాలామందికి సడన్గా హియరింగ్ లాస్ వస్తుంది, దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెవిని కాపాడుకోవాలి అంటే చెవి కూడా ఓపెన్గా అట్మాస్ఫియర్కి ఓపెన్ అయ్యి ఉండి డ్రై అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు చెవిలో రెండు చుక్కలు నువ్వుల నూనె వేసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల చెవికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. చెవి లోపల ఏదైనా అంటే సెక్రీషన్స్ అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేకపోతే జా ఈ దవడలు బిగుసుకుపోవడము, సరిగా వినబడకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉంటాయి ప్రతిరోజు చెవిలో నువ్వుల నూనె వేడి చేసి వేసుకుంటే. కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు చెవి లోపల బిల్వ తైలం అనేది చెవి నొప్పి తగ్గడానికి, అలాగే చెవిలో వెనికిడి శక్తిని పెంచడానికి, చెవిలో గుయ్యమని సౌండ్ వస్తుంది టిన్నిటిస్ అని అలాంటివి తగ్గడానికి బిల్వతైలం లాంటి ఇయర్ డ్రాప్స్ వేసుకుంటారు అన్నమాట. ఇలా మనం పంచ జ్ఞానేంద్రియాలని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇక స్నానం చేయడం అనేది కూడా ఎంతో ముఖ్యమైనటువంటి థింగ్. ఈ స్నానము ఎందుకు అవసరము? స్నానం సురాజ సమహారాణం శ్రేష్ఠ అంటారు. స్నానం చేస్తే మనకు ఎంతో హాయిగా శ్రమంతా పోయి హాయిగా శక్తి వస్తుంది అంటారు. అలా ఈ స్నానం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దీని గురించి కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బెస్ట్ టైం స్నానం చేయడానికి ఉదయాన్నే స్నానం చేయడం, అది కూడా శారీరక శ్రమ చేసిన తర్వాత. మంచిగా కొన్ని సున్నిపిండి లాంటి పౌడర్స్, మూలికలతో తయారు చేసిన పౌడర్స్ బాగా శరీరానికి రుద్దుకుని దాంతో స్నానం చేయడం మంచిది. ఈ కెమికల్స్ కలిపినటువంటి షవర్ జెల్స్ కానీ సబ్బులు కానీ చర్మానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వింటర్లో చర్మం ఇంకా ఎక్కువ పగిలిపోయే అవకాశం ఉంది, దానికి మళ్ళీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అదే మనం రోజు చక్కగా ఇంట్లో తయారు చేసిన శనగపిండితో కలిపినటువంటి, మూలికలతో కలిపినటువంటి సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పగలకుండా చాలా చక్కగా బాగుంటుంది. ఇది మీరు జస్ట్ మీరు కొద్దిగా శనగపిండి, కొద్దిగా మినప్పిండి, పెసరపిండి కలుపుకుని మీరు పౌడర్తో దాంతో రుద్దుకుని చూడండి, చర్మం ఎంత బాగుంటుందో మీకు ఒక్కరోజులో తేడా తెలుస్తుంది. అయితే వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు మెడ కింద వరకే ఆ వేడి నీళ్ళు పోసుకోవాలి, తలపైన డైరెక్ట్గా వేడి నీళ్ళు వాడడం వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నదన్నమాట. సో కళ్ళకి మంచిది కాదు, జుత్తుకు కూడా మంచిది కాదు. సో బాగా చల్లటి నీళ్ళు, బాగా వేడి నీళ్ళు ఎక్కువ వాడేయడం మంచిది కాదు. చల్లటి నీళ్ళు, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే మనం అప్పుడే నిద్రపై లేచినప్పుడు ఆ నిద్రమత్తు వదిలి చాలా మైండ్ ఫ్రెష్గా అవుతుంది. ఒళ్ళంతా నొప్పులు వచ్చి రోజంతా కష్టపడిన వాళ్ళకి వేడివేడి నీళ్ళతో రాత్రి స్నానం చేస్తే హాయిగా రిలాక్స్ అయ్యి నిద్రపడుతుంది అన్నమాట. సో అవసరాన్ని బట్టి వేడి నీళ్ళతో స్నానం చేయాలా, చన్నీళ్ళతో స్నానం చేయాలా మనం డిసైడ్ చేసుకోవాలి. అయితే ఈ స్నానం చేయడం వల్ల చర్మంలో ఉన్నటువంటి చెమట, దుమ్ము, ధూళి ఇలాంటివి పోయి దురదలు అవి తగ్గడమే కాకుండా మనకు మంచి ఆకలి పుడుతుందంటారు మంచిగా స్నానం చేస్తే. అలాగే మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుందంటారు. అండ్ చర్మంలో మంటలు రావడము, ఎక్కువ దప్పిక రావడము, బాగా నిద్ర రావడము ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గిస్తుంది ఉదయాన్నే స్నానం చేస్తే. సో తిండి పైన కోరిక పుడుతుందంట. సో ఇలాంటి ఉపయోగాలన్నీ కూడా స్నానం చేయడం వల్ల ఉంటాయి. అయితే స్నానం చేసేటప్పుడు, స్నానం అనే కాదు ఇవన్నీ పనులు చేసేటప్పుడు మనం పూర్తి ఏకాగ్రతతో చేయగలుగుతున్నామా? ఏ పని చేస్తే ఆ పనిపైనే మనం ఫోకస్ పెట్టగలుగుతున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేయగలిగితే, ఫోకస్తో, ఫుల్ ఫోకస్తో ప్రతి పని చేయగలిగితే ఆ పని నుండి మనం మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోగలుగుతాం అన్నమాట. సో స్నానం లాంటి చాలా సింపుల్ థింగ్ వల్ల ఎన్నో రకాలైనటువంటి చక్కటి ఉపయోగాలు మనకి ఉన్నాయి. సో ఇట్లా మనము అన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా శరీరం లోపల టాక్సిన్స్ని ఉదయాన్నే బయటికి పంపించే ప్రయత్నం చేయడానికి ముఖ్యంగా పంచ జ్ఞానేంద్రియాలకు ఏం చేయాలో తెలుసుకున్నాము. అయితే ఈ శారీరక శ్రమ, ఆయిల్ మసాజ్ చేసుకుని శారీరక శ్రమ చేసినప్పుడు ఏమవుతుందంటే చెమటలు బాగా పట్టి శరీరం లోపల లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా చెమటల ద్వారా బయటకు పోతాయి. అయితే చెమటలు పట్టడం అనేది ఒక రకమైనటువంటి ఏమంటారు, అరే జిడ్డు మొహం, చెమట కంపు కొడుతున్నావు ఇలా తిట్టడం వల్ల చెమట అనేది మంచిది కాదేమో అనేటువంటి ఉద్దేశం చాలామందికి ఉంది, కానీ కరెక్ట్ కాదు. చెమట పోవాలి, శరీరం నుంచి చెమట బయటికి పోవాలి. చెమట ద్వారా అన్ని టాక్సిన్స్ బయటికి పోవాలి. చాలా దేశాల్లో చెమట సరిగా పోవట్లేదని చెప్పి స్టీమ్ బాత్లో కూర్చుంటారు, చెమట ద్వారా టాక్సిన్స్ బయటకు పోయి తద్వారా వెయిట్ రిడక్షన్ అవుతుందని చెప్పి, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి, రక్తం శుద్ధి అవుతుందని చెప్పి రోజు చెమట పట్టేలాగా స్టీమ్ బాత్లో కూర్చుంటారు. మనం ఏం చేయక్కర్లేదు, రోజు ఒంటికి నూనె రాసుకుని కాసేపు ఎండలో నిలబడి కాస్త సూర్య నమస్కారాలు, శారీరక శ్రమ, ఎక్సర్సైజ్, లేకపోతే పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే గార్డెనింగ్ ఇలాంటివి ఏదో ఒకటి చేసుకుంటే, వాకింగ్, రన్నింగ్, ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే సూర్యరశ్మిలో చక్కగా చెమటలు పట్టి ఆ చెమటల ద్వారా బోల్డ్ అంత టాక్సిన్స్ బయటకు పోతాయి. అలా పోకపోతే ఆ శరీరంలో టాక్సిన్స్ అలా ఉండిపోతే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్యన కాలంలో ఏం చేస్తున్నారంటే ఆ చెమట బాగా వాసన వస్తుందని చెప్పి చెమటను రానివ్వకుండా డియోడ్రెంట్ స్ప్రేలు అవి కొట్టుకుంటున్నారు. ఆ స్ప్రేస్ ఏం చేస్తున్నాయంటే చర్మంలో ఉండేటువంటి ఆ స్వేద గ్రంథులని సీల్ చేసేసి మూసేసి చెమట బయటకు రాకుండా కాపాడుతున్నాం, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆ చెమట బయటకు రావట్లేదు. ఎందువల్ల చెమట ఈ స్ప్రేలు పోసుకుంటున్నారు? వాసన వస్తుందని. వాసన ఎందుకు వస్తుంది? శరీరం మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంది, నువ్వు తింటున్న తిండి, నీ ఆహారపు అలవాట్లు, నీ దినచర్య ఇదంతా సరిగ్గా బాగాలేదబ్బాయి, అందువల్ల శరీరం లోపల చాలా టాక్సిన్స్ చేరాయి, అందువల్ల ఆ చేరిన విషయం నీకు చెప్పాలి కాబట్టి వాసనతో కూడిన చెమటను బయటకు పంపిస్తున్నాను అని శరీరం మనకి చాలా విధాలుగా పరిపరి విధాలుగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మనం అది పట్టించుకోకుండా నాకు ఎందుకు వాసన వస్తుంది, నా తిండిలో ఏం తేడా వచ్చింది, నా లైఫ్ స్టైల్లో ఏం తేడా వచ్చింది, నా ఫుడ్ టైమింగ్స్లో ఏం తేడా వచ్చింది, నా స్లీప్లో ఏం తేడా వచ్చింది, నేను ఎందుకు శరీరంలో టాక్సిన్స్ని సరిగా బయటకు పంపించలేకపోతున్నాను, ఎక్కువ టాక్సిన్స్ ఎందుకు తయారవుతున్నాయి అనేది ఏం పట్టించుకోకుండా కేవలం ఆ వాసనని అవాయిడ్ చేయడానికి ఘుమఘుమలాడుతూ చర్మాన్ లోపల స్వేద గ్రంథులను మూసేసేటువంటి డియోడ్రెంట్లు స్ప్రేలు చల్లుకోవడం వలన ఇంకా టాక్సిన్స్ని లోపలే దాచుకుని అలా దాచుకున్న టాక్సిన్స్ వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్లో రకరకాల సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాము. తద్వారా రకరకాల పెద్ద పెద్ద వ్యాధుల్ని చాలా చిన్న వయసులోనే ఇప్పుడు నేటి యువతరం అనుభవిస్తున్నారు. ఎంతోమంది 20-30 ఏళ్ళకే ఇదివరకు 60-70 ఏళ్ళకు కూడా రాని సమస్యలతో బాధపడుతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి సమస్యలు పడకుండా ఉండాలంటే ప్రతిరోజు శరీరంలో అన్ని భాగాల నుంచి టాక్సిన్స్ బయటకు పోయేలాగా మన ప్రాతకాల చర్య ఉండాలి. ముఖ్యంగా స్వేదం అనేది బయటకు పోవాలి, చెమట పట్టాలి, చెమట చిందించడం, చెమట ఓడిచి పని చేయడం అనేది ఇట్స్ ఫ్యాషనబుల్ థింగ్ అనేది అనిపించాలన్నమాట. చెమట పట్టాలి, చెమట పట్టకుండా కష్టించకుండా శ్రమించకుండా చెమట చిందించకుండా ఏమీ సాధించలేము, ఇంక్లూడింగ్ హెల్త్. హెల్త్తో సహా ప్రపంచంలో ఏది మనం సాధించలేం కాబట్టి చెమట చిందించాల్సిందే అనేది మనం తెలుసుకోవాలి. సో ఇట్లా మనం ఉదయాన్నే చేసేటువంటి పనుల్లో రొటీన్తో పాటు సమయానికి ఆహారం తినడం అండ్ రొటీన్లో ప్రాతకాల చర్యలో శ్రమ వ్యాయామము రెండు చేయాలి. శ్రమ అంటే మనం దైనందిన జీవితంలో చేసే పనుల వల్ల మనకు వచ్చేటువంటి శారీరకంగా మనం చేసేటువంటి యాక్టివిటీ శ్రమ అన్నమాట. అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము, బట్టలు తుక్కోవడము, గిన్నెలు తోముకోవడము, దంచుకోవడము, ఏదో నడుచుకుని వెళ్ళి ఏదైనా తీసుకురావడము, సైక్లింగ్ చేయడము, గార్డెనింగ్ చేయడము, ఇలా ఏది చేసినా అదంతా శ్రమే. దానివల్ల కొంత శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది, కొంత యాక్టివ్గా ఉంటాము, అన్ని కండరాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే స్పెసిఫిక్గా ఏమైనా సమస్యలు ఉండి నడుములోనో మోకాళ్ళలోనో మెడలోనో ఏమైనా సమస్యలు ఉంటే వాటికి మనం రోజు చేసే పనుల వల్ల స్ట్రెంగ్త్ రాదు కాబట్టి దానికోసం కొన్ని వ్యాయామాలు చేస్తాం. ఈ వ్యాయామాలు స్పెసిఫిక్ మజిల్స్ని, స్పెసిఫిక్ జాయింట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి చేసేటువంటివి అంట. అవి ఎక్కడ ఎంత మోతాదులో చేయాలో తెలుసుకుని జాగ్రత్తగా చేయాలి. ఈ శ్రమ వ్యాయామము కొంతవరకు మన శరీరానికి హెల్ప్ చేస్తాయి. అయితే వ్యాయామాన్ని తో పాటు ఇంకా నెక్స్ట్ లెవెల్లో మన శరీరానికి ఉపయోగపడేది ఆసనాలు అనమాట. వ్యాయామం వల్ల కేవలం స్వేదగ్రంథులు ఓపెన్ అయ్యి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి కండరాలకి బలం రావడం ఇంతవరకే అవుతుంది. అయితే ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క అవయవానికి కావాల్సినటువంటి స్టిమ్యులేషన్, అవయవాల ఫంక్షన్ని ఎన్హాన్స్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాలు ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవాన్ని మీద పనిచేస్తుందనమాట. ఆ ఆసనంలో స్థిరంగా కూర్చోవడం అనమాట. ఆసనం అంటే అది ఒక మళ్ళీ ఎక్సర్సైజ్లా చేయడం కాదు. పద్మాసనం అంటే పద్మాసనంలో 10 నిమిషాలైనా కూర్చోగలగాలి. 10 నిమిషాలు కాబట్టి అట్లీస్ట్ ఒక నిమిషమైనా కంటిన్యూస్గా కూర్చోగలగాలి, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఆసనంలో ఉండగలిగే విధంగా ఒక్కొక్క ఆసనంలో ఎక్కువసేపు ఉంటూ మనం కూర్చుంటూ చేస్తే ఒక్కొక్క ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేసుకుని ఆర్గాన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకునేటువంటి అద్భుతమైన శక్తి మనకు వస్తుంది. ఇక ఆసనములు తర్వాత నెక్స్ట్ లెవెల్లో పనిచేసేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో మనం రెగ్యులర్గా బ్రెత్ని కంట్రోల్ చేయడం, ప్రాణాత్ ఆయామము, ఈ ప్రాణవాయువు లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి ఒక పాజ్ ఇచ్చి ప్రాణవాయువుని లోపల బంధించి తద్వారా లోపల జరిగేటువంటి అన్ని జీవక్రియలకి ఒక పాజ్ ఇచ్చి కొంత రెస్ట్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ పరిగెడుతున్నటువంటి ఏజింగ్ ప్రాసెస్ని ఒకసారి స్టాప్ చేసే పాజ్ చేసేటువంటి ప్రక్రియ అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాణాయామము కేవలం ఆర్గాన్స్ లెవెల్లోనే కాదు ఇంకా సెల్యులర్ లెవెల్లో ఒక్కొక్క కణంలో నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి రివైటలైజేషన్ రిజువనేషన్ చేసేటువంటి అద్భుత శక్తి ఉన్నటువంటి ప్రక్రియ ప్రాణాయామం. అలాగే ఈ ప్రాణాయామంతో పాటు ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడము. ఈ మెడిటేషన్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో మన డిఎన్ఏ లెవెల్లో శరీరంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేది. మనసుని చాలా హై లెవెల్కి తీసుకెళ్ళి మనసుని చాలా స్ట్రెంగ్తన్ చేసి మనకి కావలసిన విధంగా మనము మన జీవితాన్ని అమర్చుకుని మన లైఫ్ స్టైల్ని లీడ్ చేసే శక్తిని మనకి ఇచ్చేటువంటి, స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి అద్భుతమైన ప్రక్రియ ధ్యానం అన్నమాట. ఈ ధ్యానంలో ఏకాగ్ర చిత్తముతో మనం ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేస్తే రేజర్ షార్ప్ ఫోకస్ అంటారే, ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ఇవ్వగలిగేలాగా ఏ పని చేసినా కూడా ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై చేయగలిగి ఎంతో అద్భుతంగా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పని చేయగలిగేటువంటి శక్తి కావాలి అంటే ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం అంటే రోజు పొద్దున్నే దేవుడి ముందు కూర్చుని చేసేది మాత్రమే కాదు, దేవుడి పైన మనం మనసును లగ్నం చేసి ధ్యానం చేయొచ్చు, మన శ్వాస పైన ధ్యాస పెట్టవచ్చు, లేదు అంటే ఒక మంత్రాన్ని జపిస్తూ మనసును లగ్నం పెట్టచ్చు. బట్ ఇది కాకుండా దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని పైన పూర్తి ఏకాగ్రతతో మనం ఉంటే గనక అది కూడా ధ్యానమే అవుతుంది. మనం ఏ పని చేసినా ఆ పనిని పూర్తి ఫోకస్తో మనం చేయగలిగితే 100% ఫోకస్, మన పళ్ళు దోముకుంటుంటే ప్రపంచంలో ఎవరు దోముకోలేనంత బాగా మనం మన పళ్ళు దోముకుంటుంటే, లేదా షూ పాలిష్ చేసుకుంటున్నాం, ప్రపంచంలో ఎవరు పాలిష్ చేయాలంత బాగా షూ పాలిష్ చేస్తున్నాం, ఆ టైంలో షూ పాలిష్ తప్ప ఇంక ఏమీ ఆలోచించట్లేదు. పూర్తి ధ్యానం పాలిష్ చేయడం మీద, గిన్నెలు తోమడం, లేదా ఏది చేసినా, లేదా చదువుకోవడం, కంప్యూటర్ ముందు పని చేసుకోవడం, అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పూర్తి ధ్యానం అవతల వ్యక్తి పైనే పెడితే అవతల వ్యక్తి పైన ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. ఇలా స్నానం చేస్తుంటే ఆ స్నానం పైన వేడివేడి నీళ్ళు మన ఒంటి మీద పడుతుంటే ఆ నీళ్లు పడడం వల్ల చర్మంలోంచి ఆ వేడి లోపలికి వెళ్ళి రక్తనాళాలన్నీ ఓపెన్ అయ్యి రక్త ప్రసరణ చెమ్మని రక్తం ఇలా బాడీలోంచి ప్రవహిస్తుంటే అది ఫీల్ అవుతూ మనం స్నానం చేయగలుగుతున్నామా? అలా ఏ పని చేస్తే ఆ పనిపైన పూర్తి ఏకాగ్రతతో మనం చేస్తుంటే కనుక 24 గంటలు మనం ధ్యానం చేస్తున్నట్టే, 24 గంటలు మనం మెడిటేషన్ చేస్తున్నట్టే, ఇలా పూర్తి ఏకాగ్రతతో ప్రతి పనిని చేయడం ప్రాక్టీస్ చేస్తే మనం జీవితంలో ఏ పని చేసినా ఆ పనిలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలిగేటువంటి శక్తి వస్తుంది. సో దీనికి ఇదంతా ప్రాక్టీస్ అనమాట, మనం చేసే ప్రతి చిన్న పనిని పూర్తి ధ్యానంతో చేయడం. ఇలా ప్రాతకాల చర్య ఉదయం లేచిన వెంటనే మనం ఈ పనులు చేయడం ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవకాశం ఉన్నది. ఇలా మన దినచర్యని మనం మలుచుకుని మనం ఆరోగ్యంగా ఉండేలా ఉంటే ఎప్పుడు కూడా వైద్యుల అవసరం లేకుండా, ఎప్పుడు జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అంతేకాదు ఎంత ముసలితనం వచ్చినా కూడా ఎవరిపైన ఆధారపడకుండా మన పనులు మనం సక్రమంగా చేసుకుంటూ ఆనందమయమైన జీవితాన్ని గడపగలుగుతాము. ఇటువంటి ఆనందమైన జీవితాన్ని గడపడానికి మరిన్ని మంచి మంచి మెళకువలు వచ్చేవారం మీతో పలుచుకునే ప్రయత్నం చేస్తాను. వచ్చేవారం మళ్ళీ వచ్చే సోమవారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మళ్ళీ మరొక ముఖ్యమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీరు ఎంతో చక్కగా ఈ ఆరోగ్యవాణి కార్యక్రమాన్ని వింటున్నారు, విన్నది మీరు జీవితంలో అవలంబించినట్లయితే, జీవితంలో ప్రతి పనిని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. అలా ఇంప్లిమెంట్ చేసే శక్తిని ఆ భగవాన్ ధన్వంతరి మీ అందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Christ.